పరమ పూజ్య గురుదేవులు దేశ, జాతి, కుల, మత, లింగ వయోభేదములు లేకుండా అందించిన వైజ్ఞానిక ఆధ్యాత్మికతకు ముఖ్య సూత్రాలు. ఫిజిక్స్ చదువుతాం, కెమిస్ట్రీ చదువుతాం, ఇంజనీరింగ్ చదువుతాం, ఇంజనీరింగ్లో ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ చదివేవాడు ఒకలా చదువుతాడు, సివిల్ ఇంజనీర్ ఇంకోలా చదువుతాడు, మీకు తెలుసు కదా. ఒక్కొక్కడు చదువుతూ ఉంటే వాడు చెప్తున్నటువంటి విషయంలో వాడేం చేస్తాడో మీకు అర్థమవుతుంది. ఫిజిక్స్ ఎంఎస్సీ చదివాడు, కెమిస్ట్రీ చదువుతాడు ఆవిడ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాడు, వాడి ఫిజిక్స్ రాదు, మిగతావి రాదు. ఎంఏ ఇంగ్లీష్ చదివాడు అనుకో, తెలుగు ఎంఏ రాదు, అర్థమైంది కదా. అంచేత దేని గురించి చెప్తే చెప్పాను మర్చిపోయాను, మత్తులోనే ఉంది ఇంకా బుర్ర. ఏ విధంగా అయితే ఫిజిక్స్ చదివేవాళ్ళకి ఫిజిక్స్ తెలుసు, కెమిస్ట్రీ కావాల్సిన వాళ్ళు కెమిస్ట్రీ చదువుతాడు, తెలుగు చదువుతావు, జపనీస్ కూడా చదువుతారు కానీ అర్థమైందా. అంటే ప్రతి భాషకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. ఎంఏ చదివినా ఎంఎస్సీ చదివినా అర్థం ఏంటి, ఇంకా యూనివర్సిటీలో చదివేసిన పుస్తకాలు అయిపోయాయి, అవునా కదా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేడు ఎంఎస్సీలోకి వచ్చి ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ ఇవన్నీ చదివాడు అంటే అర్థం ఏంటి, ఇంకా చదవాల్సినవి అయిపోయాయి. న్యాచురల్గా అన్ని చదువుకోలేవు. ఫిజిక్స్ చదివేవాడికి ఓ అంటే ఢమ్ రాదు కెమిస్ట్రీ గురించి. ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐ డాక్టర్కి అయితే మందు ఇవ్వగలడు కానీ కంటికి, కడుపుకి ఏదైనా ఉంటే మళ్ళీ ఎక్కడ పోవాలి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీకంతా అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా మనం చేస్తున్నటువంటి ఈ క్లాసెస్లో కూడా మారిపోతారు మీరు. తర్వాత అందరూ 1వ క్లాసు 10వ క్లాసు వరకు, ఒక్కొక్కసారి ఇంటర్మీడియట్ వరకు అందరూ చదువుతారు ఒకేలాగా. ఇంకా 12 ఏళ్ళు చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాక ఇంకా క్లియర్గా క్లియర్ అయిపోతుంది. వాడు బీఎస్సీకి వెళ్తాడా, బీఏకి చదువుతాడా, బీకామ్కి చదువుతాడా, దాన్ని బట్టి ఎంకామ్ అది ఇంకా అర్థమవుతుంది కదా. ఇప్పుడు అర్థమైందా, ఎంఏ ఎంకామ్ ఎంత మామూలు భౌతిక విధానానికి కొన్ని కొన్ని ఉన్నాయి వేషాలు. వేషాలు అంటే నాకు తెలిసి తప్పు మాట కాదు, అందరూ వేషాలాగే వేసేది, కానీ ఆ మాస్ మాట్లాడటంలో ఒక పవర్ ఉంది వాళ్ళకి. మాస్టర్స్ ఇంగ్లీష్ అని చదివాడు అనుకో, ప్రపంచంలో ఉన్న ఇంగ్లీష్ పుస్తకాలన్నీ చదవాల్సిన అవసరం లేదు వాడికి, ఏదో సిలబస్లో ఉంటుంది చదువుతాడు. కానీ మాస్టర్స్ ఆఫ్ ఎంఏ చదివిన వాడు చదువుతూ ఉంటే ఒకటి మాత్రం గ్యారంటీ, ఇంగ్లీష్కి సంబంధించింది ఏదైనా చదవగలడు, ఖచ్చితంగా అర్థం చేసుకోగలడు. అన్ని పుస్తకాలు చదివి ఉండాలి అన్న రూల్ లేదు. కానీ ఫాస్టర్ అయ్యాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా వాడికి ఆ జ్ఞానం గ్యారంటీగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఉన్న ఏ పుస్తకమైనా ఇదివరకు కాలంలో జరిగినవి, తర్వాత ఫ్యూచర్లో జరిగే పుస్తకాలన్నీ వాడు చదివేసుకుంటాడు కదా, క్లియర్గా అర్థమవుతుందా. అదే విషయాన్నిటికీ కెమిస్ట్రీ చదివాడంటే కెమిస్ట్రీ గురించి చదివేసుకోవాళ్ళు, వాడు రీసెర్చ్ చేయాలంటే అందులో చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉంటే తెలియనివి తెలుసుకుని పట్టుకోవటానికి. కానీ కండిషన్ ఏంటి, అందరికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్యారంటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాస్ ఉండాలి. అందువల్ల మీ ఆధ్యాత్మిక విద్యాలయంలో కూడా భౌతికమైనటువంటి ఎడ్యుకేషన్ మీరు చదువుకోవాలనే 20 సంవత్సరాలు చదవాలి రఫ్గా. ఎందుకు కరెక్ట్ అని చెప్దాం, 10వ క్లాసు 10 ఏళ్ళు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, 12 బీఎస్సీ 3 ఇయర్స్, 3 ఇయర్స్ కదా, 12 3 15 పోస్ట్ గ్రాడ్యుయేషన్ 17 సంవత్సరాలు మీరు చదువుతారు. చివరిగా అర్థమైందా, అంటే భౌతిక జగత్తులో మీరు చదువుకునేవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా చదివినా ఎంత చదువుతారు, ఏదో ఒక సబ్జెక్టే. కానీ ఒక సబ్జెక్ట్లో ఎంత చదువుతారు, చాలా ముఖ్యం, చాలా తక్కువ, అవునా కదా. మరి ఆధ్యాత్మిక జగత్తులో ఇంతకంటే విశాలమైనది, మీ న్యాచురల్ ఎందులో చాలా డివిజన్స్ ఉంటాయి. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్సే, కానీ వాళ్ళని పట్టుకుంటే సబ్జెక్ట్స్ ఎన్ని రకాలుగా ఉంటుందిరా, అసలు నాకే తెలియలేదు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఎంఎస్సీలు ఉన్నాయో చదువుకోవడానికి కదా. ఇప్పుడు కొత్త కొత్త కూడా వచ్చాయి కదా, బయోకెమిస్ట్రీ వచ్చింది, మళ్ళీ బయోకెమిస్ట్రీలో ఇంకోటి ఏదేదో అంతా బయో వాళ్ళే, కొత్త కొత్త వచ్చేస్తున్నాయి. ఈ విషయం అర్థమైందా, సబ్జెక్ట్ అంత ఈ విషయం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సైంటిస్టులు అయి ఉన్నారు మన ఆధ్యాత్మిక పరమ పూజ్య దానికి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే మీరు ప్రయోగం చేయటం తెలియాలి, ప్రయోగశాలలు చేయాలి. మీరు మొట్టమొదట అదేనిచ్చిన చూసుకోండి, ప్రయోగశాల మన శరీరము. అందుకు ఈ గోళంతా అసలు మనం ఎందుకు చదువుతున్నాం, జాగ్రత్తగా దాని మీద చూసుకోండి. మీరు పరమపూజ్య గురుదేవులు దీన్ని తీసుకొచ్చారు. ఇంతవరకు ఎక్కడా కూడా ఆధ్యాత్మికతకి సైన్స్ లేదు. వాళ్ళ గురువు ఏదో చెప్తూ ఉంటేవాడు, కరెక్ట్ చేసేవాళ్ళు గురువులు. వాళ్ళు వెళ్తూ ఉండేవాడు, ఒకడో రెండో మూడో నాలుగో నేర్చుకునేవారు. సాధారణంగా ఒక సంస్థగా గురువులు ప్రయత్నించినా ఒక వ్యక్తి నాపితే ఇంకోడు, దాని తర్వాత ఆ సంస్థలు ఏం కనిపించదు మనకి. అది చాలా జాగ్రత్తగా అర్థం. బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు ఏ లెవెల్ వాడు ఇప్పటికి చెప్పుకుంటున్నాం కదా, నన్ను దశావతారాల్లో కూడా ఆయన పేరు వస్తుంది కదా. బుద్ధుడు కూడా మన ఏంటమ్మా శ్లోకం, అదే అదే ఓకే ఓకే. ఇంతకీ బుద్ధుడు పేరు ఉంది కదా మన అవతారాల్లో. ఇంకా ఒక తమాషా ఏంటంటే బుద్ధ, ఓకే అంతేనా, బుద్ధుడు కూడా ఆ దశావతారంలోనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు చూసుకుంటే ఒకడే ఉంటాడు, మహా ఉంటే రెండు. ఈ రెండో వాడు వచ్చినప్పుడు పెద్దవాడు ఎక్కువగా మాట్లాడు. అంటే పెద్ద గురువు, గురువు అయినా ఏం పెద్దగా చెప్పకుండా ఉంటే వాడు శిష్యుడు ఒకడిని పట్టుకుంటారు. దాని తర్వాత ఏముంటుంది, బిగ్ జీరో. ఎందుకంటే మీకు కరెక్ట్గా ఆధ్యాత్మికత నేర్పబడలేదు. సైంటిఫిక్గా చెప్తే కదా ఎవరికైనా అర్థం అవుతుంది, అందరూ ఒకేలాగా చేస్తారు. సైన్స్ ఇంటర్మీడియట్ చదవండి, బీఎస్సీలో చదవండి, టెన్త్ క్లాస్లో ఇది చూపిస్తాము అని ప్రయోగశాలు చూపిస్తూ ఉన్నా కదా. ప్రపంచంలో అంతా అదే, ఏం మారదు, అవే చెప్తారు అందరికీ, అదే తెలుసు. ప్రయోగశాల వాళ్ళు పెద్ద నోట్ టెస్ట్ ట్యూబ్లో ఇంత నీళ్లు పోసుకుని ఏదో పోస్తే నీలిరంగు వచ్చింది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అలా చేస్తే నీలిరంగు గ్యారంటీగా వస్తాయి. ఉదాహరణ అర్థమైందా, చెప్పిన ఉదాహరణ సైన్స్లో ఏంటి అంటే ఒక టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ అంటే తెలుసు అందరికీ, ఒక బీకార్ అనుకో, ఒక గన్న ఏదో నీళ్ళలా ఉంటుంది, ఇంకోటి కొన్ని చుక్కలు నీళ్ళ లాంటిదే ఇంకో పదార్థం, రెండు పక్క పక్కన ఉన్నాయి. ఎలా ఉంటాయి రెండు చూడటానికి, నీళ్ళలాగే ఉంటుంది. వేరు వేరు పదార్థాలు కానీ నీళ్ళు కలిసి ఉన్నాయి కనుక ఎలా కనిపిస్తామంతా, నీళ్ళగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రెండిని కలుపుతాం మనం, ఖచ్చితంగా నీళ్ళ రంగు వచ్చింది. మీరు చేసినా వస్తుంది, ఇవాళ చేసినా వస్తుంది, ఇదివరకు చేసినా వస్తుంది, తర్వాత ఎవరైనా ఈ సైన్స్ చదివిన వాళ్ళు కూడా అదే వస్తుంది. ఇది అర్థమైందా, అది ఆధ్యాత్మికతలో పరమ పూజ్య గురుదేవులు తీసుకొచ్చారు. అది మొట్టమొదట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే దీన్ని పైన చూడండి, రెండో లైన్ హెడ్డింగ్లో రెండో లైన్ చివర వైజ్ఞానిక ఆధ్యాత్మికత, అది అండర్లైన్ చేసుకోండి. అది మీరు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. లేకపోతే ఈ క్లాసెస్ నలంద ఇంకోళ్ళెవరు తక్షశీల చాలా గొప్పగా ఉంది, నేను వాళ్ళకంటే గొప్పవాళ్ళని తయారు చేయాలి, అలాంటి యూనివర్సిటీ తయారు చేయాలి. కొత్తగా చేయాలంటే లేదు, ఉంది దేవసంస్కృతి విశ్వవిద్యాలయం అదే, కానీ అది ఎవరికి తెలియదు, చెప్పినా ఎవరు పట్టుకోవటం లేదు. ఆరు నెలల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళు పరీక్ష చేస్తూ ఇస్తారు, మీకు డిగ్రీ ఇస్తారు, ఆ డిగ్రీ యూనివర్సిటీ ఒప్పుకుంటుంది. ప్లస్ న్యాచురల్లీ ఇలాంటి వాళ్ళు ఆ ఒక్క యూనివర్సిటీ ఉంటుందా, ప్రపంచం అంతా వస్తారా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో 1000 సంవత్సరాలకైనా అది రావాల్సిందే. అది ఆధ్యాత్మిక వైజ్ఞానికత లేకపోతే మనుషులకి జీవించటం రాదు. అంచేత ప్రయోగశాల మన శరీరము, దాని పక్కన బ్రాకెట్లో రాసుకోండి, బ్రాకెట్లో మీరు రాసుకోండి, మీరు అమరులు అయిపోతారు. మీరు అమరులు, అమరులు అంటే తెలుసు కదా, మర అంటే చావటం, ఆ అంటే కానివాడు, ఇంకా చావుడవాడు, గ్యారంటీగా చెప్తున్నాను నేను. వివేకానంద అరవింద్ ఒక చెప్పాడు, నేను చెప్పాడు అంటే విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని రాసుకోండి, కనిపిస్తుంది అది, అది మనం చేయాల్సింది. వివేకానంద తర్వాత అరవిందో తర్వాత పరమ పూజ్య గురుదేవుడు, లెవెల్ మూడు క్లాసెస్. అంటే దీన్ని ఆధ్యాత్మిక జీవితంలో వివేకానందని కనుక చూస్తే అప్ టు 10th క్లాస్. అరవిందో అని చెప్తే కరెక్ట్గా ఇంటర్మీడియట్ అంటే తప్పు, ఇంకో క్లాస్ ఏదో పెట్టాలి, కానీ మనం ఇంటర్మీడియట్ అనుకుందాం, ఇంటర్మీడియట్ అంటే చాలా గొప్పది అది, కానీ అసలు ఆ స్థితికే వెళ్ళలేదు కదా మనం. ఇంకొకటి ఇంటర్మీడియట్ అనుకోండి అరవిందో అని పైన ఖచ్చితంగా రాసుకోండి, ఇది చాలా తక్కువది అని రాసుకోండి అమ్మా, రాసుకోండి. అరవిందో చెప్పిన దానికంటే చాలా తక్కువ చెప్తున్నా ఇంటర్ అని చెప్తావు, చాలా కదా మీరు బయట వాళ్ళకి చెప్పాలమ్మా. ఇంకా ఎంఎస్సీ పాస్ అయ్యాక ఎక్కడికి వెళ్తారు మీరు? కాలేజీలో లెక్చరర్ అయినా ఉంటారు, లేకపోతే ఆ ఎంఎస్సీ చేసే పనులు ఏవో ఉంటాయి అక్కడ చేస్తారు, మీ ఇష్టం వచ్చిన పనులు చేయరు. ఇది చాలా చూసుకోండి. అరవిందో యోగా యాజ్ స్వామి వివేకానంద హ్యాజ్ సెడ్, మేబీ ఇక్కడ వివేకానంద స్పష్టంగా చెప్పాడు ఇది భౌతిక. అప్పుడు చనిపోయాడు అరవిందో, జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్న ఎన్ని కరెక్ట్గా కరెక్ట్ చేసుకోండి 90 వివేకానంద. కానీ 1910లో భౌతిక శరీరంతో జైల్లో కనిపిస్తాడు. నేను పూర్తి చేయలేకపోయాను పని, శ్రీరామకృష్ణ పరమహంస పని, ఎవరికి చెప్పినా ఆవిడ వింటలేదు. నీకేమో భారతం దాని గోదలు అవంతా చేస్తూ జైల్లో బ్రిటిష్ వాళ్ళు పట్టుకుని ఏం చెప్తారో తెలుసా? ఇది వాళ్ళ ఫారినర్స్లో ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ అక్కడనే కనుక మనం తీసేయగలిగితే భారతదేశానికి స్వతంత్రం రాదు. ఆ వ్యక్తి అరవిందో. ఆ లెవెల్లో ఉన్నాడు మీకు తెలియదు కూడా. బ్రిటిష్ వాళ్ళు గలగలలాడుతూ ఉండేవాడు, వాడిని చంపేయడానికి ట్రై చేశారు, సరే ఆ తర్వాత చెప్తారు దాని గురించి. కానీ బయటకు వస్తాడు, బయటకు వచ్చాక చెప్పేది ఏంటి అంటే శ్రీకృష్ణుడు కనిపించాడు నాకు భౌతికంగా, భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేశాను. 1910లో శ్రీ అరవిందోతో చెప్తాడు. ఇంకా నువ్వు యుద్ధం కారణం ఎందుకంటే అరవిందో ఆ గోల్లో ఉన్నాడు, చంపేయాలి, అచ్చేయాలి, ఇచ్చేయాలి అని. అందుకు వాడు కనిపించాడు శ్రీకృష్ణుడు. బాబా అయిపోయిందండి దెబ్బట, యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధం చేస్తావా? అయిపోయిందయ్యా భారతదేశానికి స్వాతంత్రం, ఇంకా వాళ్ళు తీసుకోవటమే. 38 సంవత్సరాల తర్వాత 1947లో యుద్ధం చేసి తెచ్చుకున్నావా? దాంట్లో అదే ఇచ్చేశారా? మీరేదో కొట్టుకున్నారు అక్కడ అక్కడ అసలు అది. కానీ అసలు యుద్ధం గాంధీ వల్ల వచ్చింది. గాంధీ ఎప్పుడైనా యుద్ధం చేశాడా? తన వల్ల ఉన్న యుద్ధం చేయించాడా? వద్దనే వీడవుడు బోస్, ఇంకా కొంతమంది ఇంక్లూడింగ్ అరవిందో డెవలప్ చేయటానికే కదా రెడీ అయ్యారు ఆయుధంతో, అది వద్దు ఇచ్చేసాను అని 1912లో చెప్తే అర్థమైంది వాడి. ఇంకా మీరు యుద్ధం ఏం చేయక్కర్లేదు, మీరు తీసుకుంటే వచ్చేస్తుంది. అలాగే జరిగింది. ఇంటర్మీడియట్ లెవెల్ గురించి అమ్మ ఇదంతా చెప్తుంది, యూనివర్సిటీ మీ సిలబస్ చెప్తున్నాను నేను. అంతేత అరవిందో లాంటి వాడు భారతదేశానికి మాత్రమే స్వతంత్రం ఇవ్వలేదు, అక్కడ అర్థమైంది అరవిందోకి, మొత్తం ప్రపంచానికి స్వాతంత్రం రావాలి. మనకుందా? మనం స్వాతంత్ర దేశంలో ఉన్నామా? మనం అందరం నీకు అనుమానమా? నేను అడిగింది కరెక్టే అడిగాను. భారతదేశానికి ఇంగ్లీష్ కావాలేమో, ఐ థింక్ మీర్ ఆర్ ఆర్ ఇండిపెండెన్స్ ఇంగ్లీష్లో అడిగాను. మీరందరూ ఇండిపెండెన్సా? ఇప్పుడు మీ దేశం స్వరాజ్యం, కానీ మీకు స్వతంత్రం ఉన్నదా? లేదు. ఇందుకు నిజంగా తెలిస్తే సిగరెట్లు కొనుక్కోక్కర్లేదు. మీరు మానేస్తే సిగరెట్లు ఎక్కడికి పోతాయి? ఉంటాయా? అసలు ఇండియాకి పంపించాడు ఆవిడ, కొంటేనే కదా ఇస్తాడు. కానీ మనం స్వాతంత్రం లేదు, ఒక చిన్న సిగరెట్ అలవాటు బాధిస్తలే కదా, అందరికీ తెలుసు కదా తప్పని. వినిపిస్తుందా? వైట్ కరెక్టా లేదేమమ్మా? మీకు వినిపిస్తుందా? అందరికీ నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ క్లాస్ చెప్తున్నానమ్మా. అంచేత అరవిందో ఏం చెప్తాడు అంటే, స్వరాజ్యం శరీరంలో ఉండదు. మీరు మీరు ఇదే చెప్తున్నాను, స్వరాజ్యం 1902లో చెప్పాడా? అది అప్పుడు చేశాడు. అరవిందోకి ఎక్కడ కనిపించాడు? 1910లో చనిపోయిన తర్వాత. అంటే చనిపోయాడు ఇదే కదండి, ఉన్నాడా? అసలు దీన్నే అర్థం చేసుకోండి మీరు. వివేకానంద ఏదో పని చేయటానికి భౌతిక శరీరం అనుకున్నాడు, చనిపోయాడు 1908లో. తన పని చేయటానికి ఎవరు దొరకటం లే. ఆయన వెళ్ళి 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 ఎక్కడ వెతుక్కున్నాడు? అరవిందోను అడిగారు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం తప్పు చేసేది అది, నిజంగా పనిచేసే వాళ్ళని గురువే వచ్చి తట్టుకుంటాడు. సవం ముత్తికాయలు ఇచ్చి కూడా మళ్ళీ చెప్తాడు మీకు, వరై చేయరా అని. ప్రూఫ్ అది చనిపోయిన అరవిందు భారతదేశానికి యుద్ధం పడే అవస్థ పడుతూ ఉంటే, అయ్యా అది అయిపోయిందిరా అని కృష్ణుడు వచ్చి చెప్పి, అయిపోయిందిరా అది అని 1910లో చెప్పారు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. అంటే అది చెప్పిన విషయం అర్థం అవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 35 ఏళ్ళు పట్టింది. అసలు ఇంకా ముందుకే అయిందేమో నాకు తెలియదు. ఆ లెవెల్లో జీవించటానికి స్వాతంత్రానికి లాగే డైరెక్ట్గా మనం ఎవరి మీద ఉందామంటే గురువు గారి సెంటనరీ ఉంది, పరమ పూజ్య గురుదేవుడు సెంటనరీ. ఆయన ఏదో కరుణ పని కోసమే 1990లో గాయత్రి జయంతి నాడు వదిలిస్తాడు, కరెక్టా? భౌతిక శరీరం వదులుతూ అన్నాడు, ఈ శరీరంతో నేను మీ అందరినీ కలవలేనయ్యా, భౌతిక శరీరంలో ఉంటే ఎక్కడికి. ఇప్పుడు ఆ వివేకానంద అంతా వెతుక్కుని పట్టుకున్నాడు కదా, భౌతిక శరీరంలో ఉంటే జైల్లో ఉన్న జోలికి భౌతిక శరీరంలో ఉన్న వివేకానంద సందేహమే లేదు. అసలు ఆ ఇద్దరు దారి వేరు వేరు కదా, చెప్పింది అర్థమవుతుందమ్మా. అంచేత అక్కడ ఎంతవరకు చెప్తాను నేను, ఇంటర్మీడియట్లో అరవిందో అని చెప్పింది తప్పు యాక్చువల్గా, కానీ మనం చెప్పుకోవడానికి ఏదో క్లాస్ చెప్పుకోవాలి కదా, కొంచెం గురువు గారి కంటే తక్కువ కనుక, కొంచెం తక్కువ. అది కూడా కారణాల వల్ల. అంచేత ఈ క్లాసెస్ ఇక్కడ లెవెల్ లాగా తగ్గించుకోకండి వాళ్ళని. అంచేత రెండోది ఇంటర్మీడియట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ముగ్గురు కలిసి ఆ క్లాసెస్ తీస్తున్నారు. మూడు సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ కదా, ఎంఎస్సీ చదివితే మీకు తెలుసా, మూడు సబ్జెక్ట్స్ చదువుతారు, ఇంగ్లీషు తెలుగు ఏదో చదువుతారు, అది సరే అందరూ చదివేదే. మూడు సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి. ఆ సిలబస్ తయారు చేసిన వాళ్ళు కబీర్, సుమధు రామదాస్, శ్రీరామకృష్ణ పరమహంస, ఈ మూడు సబ్జెక్ట్స్ బీఎస్సీలో. వెరీ క్లియర్. కానీ క్లాస్కి వెళ్ళాలి అంటే అరవిందో గురించి చెప్పాలి ముందు మీరు, అందుకనే ఇంటర్మీడియట్ అన్నా. ఆ మూడు క్లాసెస్ మీరు చదవాలి అంటే దాన్ని బట్టే కదా, నేను ఎంబీబీఎస్లోకి వెళ్ళాలా, ఇంజనీరింగ్లోకి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఇంటర్మీడియట్ పరీక్ష అయ్యా కదా ఒక. అందుకని అరవిందోని చెప్పాను నేను ఒక కారణం, కానీ అది కరెక్ట్ కాదు. అది మాత్రం చాలా 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 గుర్తుంచుకోండి, అరవిందో చాలా గొప్పవాడు, ఇంటర్మీడియట్ వాడు కాదు. నేను ఎంఎస్సీ పిహెచ్డీ చేశాను రా, కానీ ఇంటర్మీడియట్ వాటికి పాఠం చెప్పేవాడిని. అంటే నేను ఇంతకీ ఎంఎస్సీ పిహెచ్డీనా, ఇంటర్మీడియట్ చెప్పేవాడినా, రెండు రైతే. చెప్పేది ఎవరికి? ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తూ ఉండేవాడి. కానీ ఎంతవరకు తెలుసు విజ్ఞానం నాకు? పిహెచ్డీ వరకు తెలుసు. కొంచెం అరవిందో ఆ టైప్ వాడు, వాడు ఎక్కడో లెవెల్లో ఉన్నాడు, కానీ ఒకే ఇంటర్మీడియట్ వాళ్ళని నేర్పిద్దాం. దాని తర్వాత మూడు సబ్జెక్ట్స్ చెప్పాను నేను. మన శరీరంలో మనం ఈ కోర్స్ చేస్తున్న వాళ్ళకి మూడు పట్టుకోవాలి, భౌతిక శరీరం, కామమయ శరీరం, మనోమయ శరీరం. ఇది మన సబ్జెక్ట్స్లో మూడు ఇంపార్టెంట్. అంచేత బీఎస్సీకి ఎవరు వచ్చారు? కబీర్, సుమధి రామదాస్ శ్రీరామకృష్ణ పరమహంస వాళ్ళు ఏం చెప్పారో కూడా కాస్త జాగ్రత్తగా ఉంది. అంటే ఇవంతా మీకు అయిపోయాయి, మీరు మళ్ళీ 1వ క్లాస్ 2వ క్లాస్ ఇంటర్మీడియట్ చదవక్కర్లే. కానీ మీకు ఈ బీఎస్సీ చదివారు మీరు, ఏమి బీఎస్సీ భౌతిక శరీరంలో ఎక్స్పర్ట్స్ అవ్వాలి, మీరు నిజంగా ఎక్స్పర్ట్ అవ్వాలి. మీకు తెలుసా గురువుగారు అందరూ కూడా, మీరు అనేక ఉదాహరణలు ఉన్నాయి. డాక్టర్లు ఇంకా లాభం లేదు, మేమేమీ చేయలేని వాళ్ళు గురువు చేపెడితే బతుకుతున్నారా లేదా వాళ్ళు, అందరూ వాళ్ళు చేస్తున్నారా లేదా, ఆ ప్రశ్న తర్వాత నిందాం. అది అప్పుడు చెప్దాం అనుకుంటే ఎప్పుడు కర్మ గురించి ఇవాళ సాయంత్రం ఎప్పుడో కాస్త టైం తీసుకోండి, కర్మ గురించి అర్థం అవ్వాలి. ఇదంతా ప్రారంభ కర్మ ముఖ్యంగా, అది మీరు వదులుకోవాలి. కానీ బీఎస్సీ ఏంటి మనకు అర్థమైంది కదా. కబీర్ చెప్పింది ఏంటి, చాలా ముఖ్యమైన శ్లోకం ఏంటి అంటే జపం చేయటం ముందు రావాలి. ఆ శ్లోకం చెప్పేయమ్మా, ఇది మీరు కొంతమంది ఎవరైనా నోట్ చేస్తున్నారు, అందరూ చదివారు కదా, వాళ్ళు పై కలిపి చదివేయండారా, చూసి వాళ్ళు లేని వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి అమ్మా, నేర్చుకోండి అమ్మా. నేను సిలబస్ చెప్పేస్తున్నా మొత్తం యూనివర్సిటీగా. ఇదిగో ఇది రాసి ఇది మీ బీఎస్సీలో ఫస్ట్ క్లాస్. బీఎస్సీలో మామూలు మీరు చెప్పాలి, అవి మీరు మామూలుగా చేసుకుంటూ ఉంటే చేసుకోండి అమ్మా. బీఎస్సీ సైన్స్లో నేర్చుకుంటున్నప్పుడు ఇది చాలా చాలా బీఎస్సీలో క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇది 3 లెవెల్స్ ఉంటాయి కదా ఈ బీఎస్సీలో, భౌతిక శరీరము, కామమయ లేకపోతే కోరికలు. కామ అంటే మీరు నెగిటివ్ మైనింగ్ అంటారు, కామ అంటే కోరికలు అని. ఆ కోరికల్లో కామమ ఎందుకు పనికిరాని ఒక చెత్త, ఎందుకు అదొక కోట్లాది సంబంధాల్లో ఇంకో కామం అది. అంతే దాన్ని కోరిక శరీరం అంటే చాలా మంచిది. అంచేత మనోమయ శరీరము భౌతికమైంది, కోరికలవి ఉన్నాయి మనకి. అంచేత ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం బీఎస్సీ ఆఫ్ స్పిరిచువలిజం, ఆ వైజ్ఞానిక ఆధ్యాత్మికతలో బీఎస్సీ గురించి మాట్లాడుతున్నాం. మీకు అయిపోయింది ఇదంతా. అంచేత మళ్ళా మీరు కూర్చొని బీఎస్సీ చదువుతాం, 3 ఏళ్ళు చదువుతాం అంటే కుదరదు. అయిపోయిన చదివితే మళ్ళీ మిమ్మల్ని వచ్చినవాడు రానివాడు బీఎస్సీ క్లాస్కి. కానీ మీరు చేయలేదు. ఇక్కడ మనోమయ శరీరానికి చెప్పింది ఇది, భౌతిక కోరిక మనోమయ కేసుల్లో మనస్సును ఎలా వాడాలి మీరు ఇక్కడ చెప్పి ఉంది. నాతో చెప్పండి, మాలాతో కర్మే ఫిరే. ఏదిరా మాల, మీ చేతిలో ఉన్న ఇదే మీరు తీసుకోక్కర్లేదు, మీరు జపం చేసేటప్పుడే ఉందా అని అడిగానంతే. మొట్టమొదట మీకు గుర్తు వస్తుంది ఏంటి అంటే తెలుసు కాబట్టి, మొదటి దీన్ని దాటి వచ్చాక అర్థమైంది కదమ్మా. మీకు అందరికీ తెలిసింది ఇది ఇక్కడ పడితే అక్కడ కాదు, కరెక్ట్గా ఇక్కడ ఉండాలి. అంటే ఇది మీరు కనుక తగిలితే హార్ట్ తగులుతుంది, హార్ట్ ముట్టుకోకర్లేదు, చెప్తున్నా ఆ ప్లేస్ అక్కడ ఉండాలి. ఇది అంటే ఆ మంత్రం చదువుతున్నప్పుడు ఒక తులసి చూపిస్తున్నాను, అర్థమైంది కదా. మనసు ఎక్కడుంది మీది, ఇలా చూడక్కర్లే, దీన్ని చూడక్కర్లే, ఇక్కడ ఉండాలి. అయిపోయింది అప్పుడు రెండోది ఇక్కడ పైకి పెట్టకండి, మీకు అర్థం అవటానికి చెప్పాను. మనసు దేని మీద ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఈ మాల మీద ఉండాలి. మీకు క్లియర్గా తెలియాలి మీరు గాయత్రి మంత్రం పూర్తి చేసుకున్నాను రెండో దేవుడు అనకండి. మనస్సు అలా ఉండాలి. ఇంకా అది తప్ప మనస్సు ఎక్కడికి వెళ్ళకూడదు మీది. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. మనసు ఎక్కడుంది? ఎవరిని చూడలేమా? న్యాచురల్లీ బెస్ట్ ఏంటి? చూడకుండా ఉండటం. కళ్ళు మూసేసుకోండి, ఇంకా కళ్ళు తెరవరు మీరు. మళ్ళీ ఇంకా ఇలా చేసుకుంటే అది తగులుతుంది కదా. అప్పుడు ఒకసారి ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకుంటారు మీరు. మళ్ళీ మొదలు తల కిందుడు. ఇలా విడిపోయింది కదమ్మా, నా మనసు తిరుగుతుంది కదా, తిప్పుకున్నా. లేదు తెలుసు తిప్పుకోండి, కానీ ఖచ్చితంగా ఇది బాగేటప్పుడు మనసు ఎక్కడ ఉండాలి? ఆజ్ఞాచక్రాల్లో పెట్టుకోవాలి. దాని మీద ఆగిపోకండి. ఇలా అంటే మనం మొదలవటం. వెరీ క్లియర్. ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. చేయి నొప్పితే ఏం చేస్తారు? డాక్టరు చేతులు అవి కదుపురా అని చెప్తాడు. కదలనివ్వలేదు, తప్పదు. అదేనా, ఇంకా ఈ ప్లేస్ మీదే ఉండాలి. కొంచెం అలవాటు అయితే అలానే ప్రతిసారి చెప్పకుండా ట్రై చేయండి. అది మొట్టమొదటిది. మాలాతో కర్మే ఫిరే కబీర్ అక్కడ రాసింది ఏంటి అంటే, మాల చేతిలో తిరుగుతోంది. మాలాతో కర్మే ఫిరే తిరుగుతోంది. ఇక్కడ పెట్టుకుని చేయాలి అసలు. అది కూడా చాలా మంది చేరుకుంటుంది, ఆయన మీద ఇంకోలేదో. తప్పు అది. వెరీ క్లియర్. మాలాతో కర్మే ఫిరే చదవండి. ఇది మీకు ఖండత వచ్చేయాలమ్మా. అందుకు ఇది చెప్తున్నా. అందరినీ పది పది పేర్లు రాసుకుని మనం చెప్పినట్టు గుర్తు ఎవరైనా చేశారా? అది రాసుకున్నారా? ఇదే శ్లోకం. అంటే ఇది మీకు అంత ఇంపార్టెంట్. అందుకు ఇదేదో మీరు ఏంటది ప్రింట్ చేసేసి జబ్బులో పెట్టేయండి, దాన్ని పెట్టండి, ఏది తప్పు లేదు. కానీ మీరు మాత్రం ఇది చదవాల్సి రాసుకోవాల్సిందే పదిసార్లు. మాలాతో కర్మే ఫిరే. మాల ఎక్కడుంది? అది కూడా కరెక్ట్గా చేయం మనం. ఇప్పుడు కరెక్ట్గా చేస్తాం. అదేనా, ఖచ్చితంగా హృదయం మీరు చూసుకోండి. చూసుకుంటే తెలుస్తుంది హార్ట్ ఎక్కడ ఉంటుందో. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇందుకు మీరు అది జపం చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి గాయత్రి మంత్రం ఎవరికి వచ్చింది మీకు? పరమ పూజ్య గురుదేవుడు. ఆయన ఏం చెప్పారు? అందరికీ నేను ఇచ్చేశాను, వాళ్ళు వింటారా వినరా? ఇంకా చాలామందికి అసలు తెలియదు కూడా గాయత్రి మంత్రం అంతే ఏంటో. కానీ గురువుగారు వాళ్ళకి పంపించేశారు. కొన్ని కోట్ల కోట్ల మంది రాబోయే వాళ్ళకు కూడా నేను ఇచ్చేసానయ్యా గాయత్రి మంత్రం అని గురువు గారు ఇచ్చింది. ఇచ్చేట గురువు ఇచ్చింది. ఆ గాయత్రి మంత్రం ఇక్కడి నుంచి చేస్తూ ఉంటారు. ఇది చేస్తూ ఇక్కడ ఇలా కూర్చుని ఉంటుంది కదా గాయత్రి. చూసుకున్నారు కదా కాళ్ళు ఎందులో ఉంటుందో చూడండి, నీళ్ళల్లో ఉంటుంది. ఆవిడ కాళ్ళు నీళ్ళల్లో ఉంటుంది. అది కామమయ శరీరం. భౌతిక శరీరం పైన కామమయ శరీరం అని చెప్తానే దానికి లిక్విడ్. సరే అదంతా చెప్పని. ఇప్పుడు ఈ ధ్యానం గురించి ఆలోచించుకోండి. మాలాతో కర్మేశిరే జీభి ఫిరే ముఖమాహి. చదవండి. అర్థమవుతుంది కదా? కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. మీరేమో గాయత్రితో ఉంది చూడండి. ఇది కరెక్ట్గా చేయటం లేదు, కానీ కరెక్ట్గా ఉందా అనుకున్నాం. ఖచ్చితంగా ప్రతి బీడ్ గాయత్రి మంత్రం అక్కడ దాని మీద వింటున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. ఏదో లక్షితం కాదు, ప్రతి దాని మీద ఇది స్పీడ్ అయితేనే చేసుకోండి. అదే అంతగా నేను చూపించడం అని చెప్పాను. యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? మీ దృష్టి దేని మీద ఉండాలి? ఈ బీజ్ మీద ఉండాలి. అక్కడ ఏదో తిట్టాడు, ఇల్లు తిట్టాడు కూడా గుర్తుపెట్టడానికి చేసుకోవాలి. కానీ మనసు ఎక్కడ ఉండాలి? అంతేత ఎక్కడ జపం తగ్గితే మళ్ళీ మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళండి. అదేంటి కదా, అది ఇంపార్టెంట్. జీభ్ నాలుక ఏం చెప్తుంది? జీభ్ అంటే నాలిక, ఫిరే ముఖమాహి, తిరుగుతోంది. స్థిరం అంటే తిరగటం. ప్రతి మాట మీరు చేసినప్పుడు ప్రతి బీడ్ మీ మనస్సు ఉండాలి. అక్కడ లెక్కకండి ఐదోదైంది ఆరోదైంది అని, మంత్రం జరుగుతోంది. దీన్ని పట్టుకుని మీరు మీ మనస్సు దేని మీద ఉంచాలి? ప్రతి బీడ్ మీరు ఉంబుట సూత చేతి వెళ్ళండి, దేవుడు దేవుడు గీయాలి, ఉంబుట సూత చేతి వెళ్ళండి, దేవుడు దేవుడు గీయాలి, ఉంబుట సూత చేతి వెళ్ళండి, దేవుడు దేవుడు గీయాలి, ఉంబుట సూత చేతి వెళ్ళండి, దేవుడు దేవుడు గీయాలి. ఈ చేయి ఎప్పుడు పైకి ఉండాలి, పైకి అంటే పైకని కాదు, స్ట్రైట్ గా అవుట్ సైడ్ ఉండాలి. మిగతావన్నీ మూస్తున్నాయి. దానికి జూపిటర్ అంటారు దీన్ని. అది మీరు అనుకునేది ఇంకోళ్ళకి ఏదో చూస్తున్నారని కాదు, ఇది గురువుకి సంబంధించింది. జూపిటర్ కొంచెం పామిస్ట్రీ అది తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇక గురువు జపం చేస్తాడా? గురువు జపం చేస్తాడా? మీరు చేయమని నేర్పుతాడా? అంతే. కానీ ఏం చేస్తాడు వాడు? మీరు ఏదైనా కరెక్ట్గా చేసింది ఏదైనా ఉంటే ఇతరులకు ఇచ్చేస్తాడు. దేవత్వం అంటే చెప్పాను కదండి. ఇంకా ఇది చాలా మంచిది. ఇదేదో ఇంకోళ్ళు ఈగోజ్ వాళ్ళ వల్ల మనకి అహంకారం వచ్చిన ఇడియట్స్ మీరు వదిలేయండి. ఇది గురువు. ఏమంటాను నేను మిమ్మల్ని? ఇలా అంటాను, ఇలా అంటానా? ఇలా అంటే చాలా ప్రమాదం కూడా, అందరూ పారిపోతారు, ఎక్కడికో వెళ్ళాలది. అంచేత కొద్ది డేజ్ చేస్తుంది. అంచేత ఎలా పెట్టాలి మీరు? అంచేత నీకు నువ్వు అనుకుంటున్నావు రే, మనస్సు బయట కాదు, గురువుగా తంతున్నారు. మనస్సు ఎక్కడ ఉండాలి? అది గుర్తుంచుకోండి. పాజిటివ్ నేర్చుకోండి. అన్ని స్పిరిచువలిజం తలకిందులైపోయి, అసలు గురువే అది. గురువును పట్టుకుని జపం చేయమంటాం అంత మూర్ఖత్వం ఎక్కడైనా ఉందా? చిరుదాము మనం గురువు గారిని కూర్చోబెట్టి, క్లాస్ వచ్చాడు, జపం చేయండి అయ్యా, 6.5 గంటలు చేసేవాళ్ళు, ఒకసారి మా ఇంట్లో కూడా చేయండి, మీరు జపం చేస్తే కూర్చోండి, మా పనులన్నీ చూసుకుని చివరికి వస్తాం అని చేత గురువు మాల చేయడు. ఏం చెప్తాడు? నీకు చెప్తాడు. మాలాతో కర్మే ఫిరే, జీభు ఫిరే ముఖమాహి, మనువాతో చెహు దిశి ఫిరే. కానీ మనస్సు, మనువా అంటే మనస్సు, చెహు దిశి ఫిరే, 4 వేళ్ళ తిరుగుతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఏమీ ఆలోచించకూడదు అక్కడ. మీకు సిద్ధు ఆధ్యాత్మిక గురించి కానీ, మీ కోరికల గురించి కానీ, దాని గురించి కానీ ఏం లేదు. ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండాలి ఎప్పుడు. నేను చూపించడానికి చెప్పాను కానీ, లేకపోతే ఇలాగే ఉండాలి. కూర్చోటం మీ ఇష్టం అమ్మా. మీరు కుర్చీ మీద కూర్చొని చేసుకోవచ్చు, పడుకుని చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ ప్లేస్ మీరు తర్వాత చూపిస్తాను. నేను ఇందుకు ఇక్కడికి వచ్చావు కూడా మీకు చెప్తాను. ఇంతవరకు అర్థమైపోయింది కదా. అంటే మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అక్కడికో. యహతో సిమిరన్ నాయి, స్మిరణ అంటే స్మరణ. సిమిరన్ అనే మాటకి అది అని చదువుకున్నవాడు కాదు లేక దీర్ఘ ఇంకా ఏదో అనిస్తూ ఉంటాడు. సిమిరన్ అన్నాడు, అది కరెక్ట్. నేను ఇక్కడే అడుగుతున్నాను, అది హిందీలో అర్థం ఏంటి అంటే స్మరణ. ఏ స్మరణ? ఇంకేమి చేయొద్దు, అర్థమైంది కదా. ఇంకేది ఒకసారి అందరూ చదవగలరు కాదు, పైకి చదవండి అందరూ. బిఎస్సీలో మెంటల్ ప్లేన్లో మీకు చెప్పే ఫస్ట్ క్లాస్ ఇది, లాస్ట్ క్లాస్ కూడా. మొదటి క్లాసు అదే, లాస్ట్ క్లాసు అదే. దానికి ఉదాహరణ ఎప్పుడు చెప్తాను, మీకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ కూర్చుని నేర్చుకోవాలి. ఎక్కడ కూర్చుంటారు? డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారా లేకపోతే పక్కన కూర్చుంటారా? డ్రైవింగ్ సీట్లోనే కదా కూర్చుంటారు. కానీ డ్రైవింగ్ వచ్చా మొదట్లో? రాదు కదా. కానీ అక్కడ కూర్చొని ఏం చేస్తారు? డ్రైవింగ్ చేసే పని ఏదో చేయాలి, లేకపోతే రాదు. చేశారు, మీకు తెలుసా ఖచ్చితంగా 1-2 గంటల్లో నేర్చేసుకోవచ్చు అండి డ్రైవింగ్. తెలిసిన వాళ్ళకి తెలుసు, అంత కష్టమేం కాదు అది. కొంతమంది కొంచెం ఎక్కువ వచ్చు, ప్రాక్టికల్ అవి ఇవి చెప్తానికి, కొన్ని చిన్నతానికి 16 రోజుల్లో ఎంతో తీసుకుంటారు వాళ్ళు, అంతకంటే ఎక్కువే ఉండదు. దాని తర్వాత ఇంకా చాలా మనస్సు చాలా ముఖ్యం మనకి. ఇచ్చి అంటే మనని కంట్రోల్ చేసేది శరీరం కాదు, మనస్సు. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకనే బీఎస్సీలో దేంతో స్టార్ట్ చేశాను, మన బీఎస్సీలో మనస్సు, మైండ్. మైండ్ డెవలప్ చేయడానికి జపం కంటే గొప్పది లేదు, బెస్ట్ స్టార్టింగ్ అదే. మీరు జపం అంతా తెలుసుకుని మీరు సొంత ఎక్స్పర్ట్స్ అయిపోయినా మళ్ళీ అదే వాడతారు. కార్ డ్రైవింగ్ తెచ్చుకుందాక ఇంట్లో పెట్టి కూర్చుంటారా, నెట్ చేసుకుందానయ్యా అని ఇంట్లో పెట్టుకుంటావా, ఏం చేయాలి దాన్ని? మీ గోల్ దేనికి వెళ్ళాలో దానికి వెళ్ళాలి మీరు. అంతేత పరమ పూజ్య గురుదేవులు ఏమంటారు, ఏంట్రా పిచ్చేవాళ్ళు మీకు ఇదంతా అయిపోయింది, మళ్ళా కూర్చుని జపాలు చేస్తారు ధ్యానం చేస్తారని కూర్చుంటే ఎట్ట? మీరు మొదలెట్టేయండి, ఫిజికల్గా బయటకు వచ్చేసేయండి. మిగతా వాళ్ళకి చెప్పండి, నేర్చుకునే వాళ్ళకి చెప్పండి. బీఎస్సీలో మెంటల్ ప్లేన్ చెప్పాను కదా, మూడోది చాలా జాగ్రత్తగా అవుతుంది కామమయ శరీరము, కోరికలు. అసలు యాక్చువల్గా మీ ఫిజికల్ బాడీ దానికి కావాల్సిన కోరికలకి మనల్ని లాగుతాయి. ఎందుకంటే కారు అయితే ఒక మెషిన్ పక్కన పడి ఉంటుంది, కానీ గుర్రం ఉంటే దాని పని దానికి ఉంది. పక్కన పడేస్తే గుర్రం ఏం చెప్తే కూర్చొని ఉంటుందా, లేకపోతే దాని పని ఏదో చేసుకుంటూ ఉంటుందా? చిత్తంగా అర్థమైందా? దానికి కూడా హార్స్ పవర్ అనే అంటామన్న ఉద్దేశం. కారులకు కూడా హార్స్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ అన్నారు. ఎంత హార్స్ పవర్ ఉందో అంటారా లేదా మీరు? ఆ గుర్రం. ఈ కామమయ శరీరంలో మనకి మన శరీరం నుంచి మనసు చెయ్యాలి అని అనుకోవటం లేదు. శరీరం ఏది ఇస్తే అది చేయటానికి, కానీ మీ మనసు ఏం చేయమంటుందో అది మీరు చేయలేదు. బెస్ట్ ఉదాహరణ, పరీక్షలు రాస్తున్నప్పుడు కొంతమంది ఫెయిల్ అయిపోతారు, 1కి 90% వస్తుంది. కానీ నిజం కదమ్మా? కానీ నిజంగా చదవదలుచుకుంటే అందరికీ ఫస్ట్ క్లాస్ గ్యారంటీగా వస్తుందా రాదా? రెసిడెన్షియల్ కాలేజీలు ఎందుకు పెడుతున్నాం? అందరికీ ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఇంకా లెక్కలక పర్సంటేజ్ వచ్చేస్తుంది. అదే ఇంటర్మీడియట్ క్లాస్ వాళ్ళు చదువుతారు, బయట ఇంటర్మీడియట్ కాలేజ్ చేస్తే. దేని గురించి చెప్తున్నాను? కోరికలు. అక్కడ మీ కోరికలు అక్కడికి వెళ్ళి వెళ్ళటం వరకే. ఎవరి దగ్గరికి? రెసిడెన్షియల్ కాలేజీ దగ్గరికి. వెళ్ళొచ్చాక చచ్చారే మీరు. పొద్దున్న చదవాలి, మధ్యాహ్నం చదవాలి, రాత్రి చదవాలి. మీకు ఇస్తా ఉన్నా కదా మీ పిల్లలు. మామూలు కాలేజీ స్కూల్లో చేర్పిస్తారా, లేకపోతే వీలవుతాయి డబ్బు, అది కండిషన్ ఉంది. కానీ ఉంటే ఎవరికి పంపిస్తాం మనం? ఖచ్చితంగా రెసిడెన్షియల్ కాలేజీ. వెళ్తే ఏమవుతాడు వాడు? కొట్టడమే. చదువుతూ ఉన్నాడు మనకు కూడా విసిగేస్తుంది, ఏంట్రా అంత చదివేస్తున్నాడని అనిపిస్తుందా లేదా చాలామందికి? అంతేత కోరికల చేతిలో ఉండకూడదు. కోరిక దేనికి వాడాలో మనస్సు వీళ్ళకి బాగా చదువుకోవాలి అని ఉంది. వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అందువల్ల వెనకాతలు ఎవరు ఉన్నారు? అవడం ఉంటాడు అక్కడ కొట్టడానికి, నువ్వు చదువుకోవటానికి. మరి ఇక్కడ ఎవడు ఉంటాడు రా, ఇక్కడ ఎవడు ఉంటాడు? ఆధ్యాత్మిక జగత్తులో ఎవ్వడం మిమ్మల్ని కొట్టేవాడు లేదు. నీకు ఇష్టం అయితే చేసుకో, అప్పుడే వదిలేసుకో. అర్థమైంది కదా ఆ ప్రాబ్లం? అంతేత అప్పుడు ఏం చేసుకోవాలి? మనం కొట్టుకోవాలి అంతేగా. నేర్చుకునేవాళ్ళు కామమయ శరీరం అర్థమైంది కదా. అంతేత కామమయ శరీరం కోరికల గురించి మీరు ఆడకూడదు. మనవాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో కేవలం ఆహారం దేనికి కావాలి? ఫుడ్ కావాలి. దాన్ని తగిన ఫుడ్ ఏం ఫుడ్ తింటారు అన్నది కృష్ణుడు కూడా చెప్పలేదు. ఆ శ్లోకం చెప్పండి. యుక్తాహార వ్యస్య అర్థమైంది కదా. ఈ రెండు శ్లోకాలు కంటతో చెప్పటం కాదు, మీరు దాన్ని చెయ్యాలి. ఇందాకేం చెప్పాను? మనస్సు జపం ఎలా చేసుకోవాలో చెప్పాను. ఆ శ్లోకం కబీర్దాస్ చెప్పింది, మీ అందరికీ నోట్లోకి రావాలమ్మా. ఇవాళ సాయంత్రం అవుతే మీరు నేర్చుకోవాల్సిందే, ఇంకా కర్ర పట్టుకోకపోతే లాభం లేదు. ఏది పడితే అది ఏదో మాట్లాడుకుంటే కుదరదు, ఒక లైన్లో వస్తుంది కదా. ఇప్పుడు బీఎస్సీ లెవెల్ గురించి కదా చెప్తున్నాను నేను. అంటే అక్కడ మూడు విషయాల మీద మీకు కంట్రోల్ ఉంటుంది, మీ మనస్సు మీద, మీ కోరికల మీద, మీ భౌతిక శరీరం మీద కంప్లీట్ కంట్రోల్. స్థూల కామమయ మనోమయ ఈ మూడు చెప్తున్నాం. ఇందులో మనం ఎక్స్పర్ట్స్ అవునా? మన స్థూల శరీరం మన మాట వింటుందా? ఇతరుల మాట వింటుంది? ఖచ్చితంగా మన మనస్సుకు సంబంధించింది కాదు. దానికి నేను మీతో చెప్పాను, ఇవాళ చెప్తున్నాను, ఇంకా మీరు ఆసన ప్రాణాయామాలు చేయకపోతే క్లాస్కి రాలేదు. ఇక్కడ చేయకండి, మీ టైం ఎప్పుడు చేసుకుంటారో చేసుకోండి. ఎంత టైం చెప్పాను దాని దానికి? అంతకంటే ఎక్కువ చేయవద్దు. ఆసనాలు ప్రాణాయామాలు ఎలా చేస్తారో మీ ఇష్టం. ప్రాణాయామం 19 నిమిషాలు చేసి ఒక ఆసనమే చేసుకుంటారా, లేదా 10 నిమిషాలు ఆసనాలు చేసుకుని 10 ప్రాణాయామాలు చేసుకుంటారా? టైమింగ్ అర్థమైంది కదా, మీకే టైము చెప్పలేదు. రెండు కలిపి అది చేయాలి. నేను ఎక్స్పర్ట్ని మా తాతగారితో, ఆయన మేము కలిసి ఇలాగే మాట్లాడుతుంటే ఉపవాసం చేసుకోమన్నారు. మా తాతగారు, నేను చిన్నప్పుడు, అంటే నేను చిన్నవాడిని, తాతగారు ఖచ్చితంగా పెద్దవాడు. సరే, మేమిద్దరం కలిసి 100 పూర్తి చేశాను. అందులో 99 ఎవరు చేశారు? మా తాతగారు చేశారు. ఒక్కటే నేను చేశాను, అది కూడా నాకు దొరికితే. దేని గురించి చెప్తున్నాను? ఇది ఆసన ప్రాణాయామాలు ప్రతిరోజు అరగంట చేయాల్సిందే. అందులో 15 నిమిషాలు అరగంటమ్మా, టైము అడ్డదిడ్డంగా అవుతుంది నాది, కానీ కరెక్ట్ చేసుకోండి. ఎంతసేపు చేసుకోవాలి ఆసన ప్రాణాయామాలు? అరగంట, 30 మినిట్స్. అక్కడ ఎంత ప్రాణాయామం చేస్తారు, ఎంత ఇది అన్నది నేను నిన్న కొన్ని చెప్పాను. నేను గుర్తున్నా, నేను చెప్పింది బుడ్డ గురించి చేయాలి అని చెప్పింది గుర్తుందా? దానికి పేరు కూడా ఏదో చెప్పి చెప్పలేదా? తెలుసు కదా భస్త్రిక, అది చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో అక్కడ తెలుస్తుంది మీకు. ఎందుకు వచ్చి 9 రోజులు నేను ఉన్నాను అన్నది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ప్రపంచానికి వెళ్ళాలి చేస్తే సరే అమ్మా. ఓకే, క్లియర్? ఆసన ప్రాణాయామాలు రోజు చేయని వాళ్ళు, మీరు గురువు గారితో లింకప్ లేదు, ఓపెన్గా చెప్తున్నాను. తను కొట్టేవారు మీకు తెలుసునో తెలీదు, కరెక్ట్గా చేయకపోతే. నేను దెబ్బతిన్నానని తెలుసు కదా మీకు, ఒకరోజు కొట్టారన్న మీ ఉద్దేశం. ఆసన ప్రాణాయామాలు ఖచ్చితంగా చేయవలసిందే. అందులో మీరు ఆలోచించుకోండి, ఏదైనా లేదు మనం మాట్లాడుకుని వ్యక్తిగతంగా ఏదైనా కావాలి అంటే అడగండి నన్ను, కానీ నేను అడిగితే సరిపోదు. మీరు ఎవరి దగ్గర, ఒకళ్ళ దగ్గర నేర్చుకోవాలి. కానీ వాడికి వచ్చినా లేదా అనేది ఒక పెద్ద డౌట్. మీకే తెలుస్తుంది వాళ్ళ ఆసన చేసే విధానం బట్టి తెలుస్తుంది, లేదా వాళ్ళకి వచ్చినా రాదు చూసుకోండి. తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆధ్యాత్మిక విజ్ఞానంకు, సైన్స్కి శ్రీకృష్ణుడు అక్కడే చెప్పిస్తాడు. 6వ అధ్యాయంలో సైన్స్ అంతా చెప్పిస్తాడు, అది మనం చెయ్యము. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ ఆహారం ఎలా ఉండాలి? విరాహం, యుక్త హార విహారస్య. ఆహారం ఎలా ఉండాలి? రూల్ సాధారణంగా గురువుగారు ఏం చెప్పారు అంటే, మామూలుగా మీ బొజ్జలో సగం ఫుడ్, 1/4 నీరు, పెనఖాళీ. అంతకంటే ఎక్కువ తినడానికి వీల్లేదు, కష్టం అండి. ఇంకా దాని మీద కూర్చుంటే ఇంకా పని ఏం చేయలేరు అని చెప్పి మీరు మామూలుగా తినండి, కానీ రోజు కంటే ఒక ముద్దు ఎంతో తక్కువ తినండి అంతే. చెప్పింది రూల్స్ చేయండి. మీరు పిచ్చివాళ్ళలాగా రూల్ పెట్టుకుని నేను ఇంటి తింటాను ఇదే తింటాను అంటే అది పెట్టి కూర్చుంటూ ఉంటారంటే నీరసంతో పనే చేయదు, అలవాటు లేదు కదా. మనకు పని చేయటానికి పని అంతా చేస్తున్నాను కనుక ఆహారంలో యుక్త ఆహారం, తినవచ్చింది తినకూడనండి, అవన్నీ ఏమో ఉన్నాయి కదా. మేము ఎవరిది వాళ్ళ తినమా, వెజిటేరియా నాన్ వెజిటేరియా అనే ప్రశ్న ఖచ్చితంగా ఓపెన్గా నేను చెప్తున్నాను. ఆధ్యాత్మికతకి సంబంధం కాదు, మీరు ఏదైనా తినండి, కానీ తింటున్నది తక్కువగా తినండి. యుక్తాహార విహారస్య, ఆహారం అలా ఉండాలి, యుక్తాహారం ఉండాలి, విహారము. మీరందరూ విహారానికి వచ్చారు భద్రచాలానికి, ఇంతే కదా, విహారమే కదా. ఇంకంటే మీరు ఏదో ఒకసారి అలా చూసి దాన్ని విహారం అంటాం. క్లాస్ జరిగితే యూనివర్సిటీలో వెళ్ళమంటారు ఎక్కడికో బస్సు వేసుకుని. ఇది సైంటిస్ట్ తీసుకెళ్తే సైటింగ్కి వెళ్ళరు వాళ్ళు, ఎడ్యుకేషన్కే వెళ్తారు. అందరూ వెళ్తారా వెళ్ళారా? దానికి డబ్బులు ఇస్తారా ఇవ్వరా? నేను ఫుడ్ ఏదో అవుతే ఆ లెవెల్లో దొరుకుతుందో జరగదు. కానీ మీరు విహారానికి మాత్రం రాలేదు, మీరు సాధన చేశారు. కొంతమంది ఒక రోజులో 9 రోజులు పని చేయగలిగే వాళ్ళు న్యాచురల్లీ 9 రోజులు ఎలా ఉంటారా? ఉంటే చాలా ప్రమాదం కదా. 81 రోజులు సాధన అయిపోతే చాలా ప్రమాదం. అంతేత వాళ్ళు ఎప్పుడో ఒక రోజు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. తప్పేం లేదు, వాళ్ళ స్పీడ్ అది. తప్ప ఇంత దూరం వచ్చి ఒక రోజు వెళ్ళిపోతారా? ఎవరైనా నేర్చుకుని వెళ్ళిపోతారు, అది కరెక్టే. కానీ సాధారణంగా యూనివర్సిటీ క్లాసులో, మా క్లాసులో 48 మందిగురు బీఎస్సీ స్టూడెంట్స్, ఎంతమంది ఉండేవారు క్లాసు? 48. 12-9 గురు కంటే ఎక్కువ ఉండేవారు కాదు. నా జీవితం చెప్తున్నాను, అలాంటి క్లాసెస్ అలా ఉన్నాయి. రెసిడెన్షియల్ కాలేజీ లాగా మనం పెట్టుకుంటే ఇదేనా సెట్ అవుతుంది తప్ప, లేకపోతే వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. వెరీ క్లియర్. అంచేత మనం అందరం ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నాం? కొంతమంది మాత్రం విహారంలో లేరు, యూనివర్సిటీ క్లాసులో ఉన్నారు. చుట్టానికి వచ్చేవాళ్ళు వెళ్ళి వస్తారు. కొంతమంది నేను ఇలా వెనక్కి తిరిగి దాని మీద రాస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది అటువైపు వెళుకుతున్నారని, క్లాసు వదిలేసి వెళుకుతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వస్తారు వెళుకుతారు. క్లాస్ చెప్తానో చెప్పనా? కాలేజీలో స్టూడెంట్స్ 12 గురు ఉంటే చాలా గొప్ప. అసలు క్లాస్ ఎంతమంది ఉండాలి? అందరూ ముఖ్యంగా ఫస్ట్ బీఎస్సీలో. అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, మీకోసం వచ్చినే వచ్చామండి బీఎస్సీ చదువుదామని, మేము ఎంసెట్కి రాస్తున్నాను దానికి వెళ్ళిపోయాం. అలా వెళ్ళిన వాళ్ళు వాళ్ళకేదో ఎంసెట్లో పాస్ అయ్యారు అని ఇంతవరకు నేను చూడలే. అలా చదివిన వాళ్ళు ఫస్ట్ బీఎస్సీలో ఉండి ఏదో చేసుకుంటూ మళ్ళీ ఎంసెట్ రాస్తూ ఉండే, నాకు సెకండ్ బీఎస్సీలో అందరూ కనిపించేవాళ్ళు. అర్థమైంది ఏం చెప్తున్నాను? కరెక్ట్గా ఉండండి. ఈ క్లాసెస్ ఇంకా మొదలవుతాయి. ఇది జనరల్ క్లాస్ కనుక మీకు ఇంకా ఎంఎస్సీ దాటిపోయిన వాళ్ళు అయిపోయారు అని చెప్పానా లేదా మీకు? అందుకని ఓకే, ఈ క్లాసెస్ ఓకే. ఫ్యాక్ట్ కూడా అదే. కానీ మీరు ఆ స్థితికి వెళ్ళారా లేదా అని తెలుసుకోండి. అర్థమైంది కదా? అంచేత ఆహారం ఎలా తీసుకోవాలో అంతేనా? ఓకే ఓకే ఓకే. నాకు తెలీదురా, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబేధస్య యోగో భవతి దుఃఖః. మీ యోగం నుంచి దుఃఖం రావాలి, ఫ్రీ అయిపోవాలి మీరు. దానికి యుక్తమైనటువంటి ఆహారము విహారము. యుక్త చేష్టస్య కర్మసు, మీరు చేసేటటువంటి పని ఎందుకు చేస్తున్నారో తెలిసి చేయాలి మీరు. అది ఎన్నిసార్లు చెప్పినా మీకు గుర్తు రాదు, బుద్ధుడు గురించి చెప్తూ ఉండేవాడిని. కప్పని ఒక దోమ పడుకుని ఉన్నాడు, కొట్టాడు నిద్ర లేచి, నేను దోమ కొట్టింది ఇక్కడ, నేను కరెక్ట్గా కొట్టలేదు అని చెప్పి మళ్ళా కొడతాడు. అక్కడేం లేదు, దోమ లేదు, కంచేస్తాడు. ఓ దోమకే యోగుడు నిద్రలో ఉన్నటువంటి వాడు చేస్తూ ఉంటే మన జీవితం ఎలా ఉన్నది? అసలు ఇప్పుడున్న భౌతిక గురించి ఏం తెలీదు. అంచేత యుక్త చేష్టస్య కర్మసు, చేష్ట ఎలా ఉండాలి? యుక్తమైనది అవ్వాలి. యుక్తము అంటే అర్థం అవుతుంది కదా, సంస్కృతిలో చెప్పింది ఇక్కడ ఒకటే అర్థం. కానీ యుక్త చేష్టస్య, కానీ ఇది సరిపోదు. ఇదే తప్పు మంది. ఖచ్చితంగా ఆహారం కరెక్ట్ అయిందా? మంది ఎంత తినాలో అర్థమైందా? ఇంకా చాలామంది నా జీవితంలో ఉన్నదా, పూజ చేస్తే కానీ కృష్ణ తిండ్రు. ఇప్పుడు వాళ్ళతో ఏం చెప్పాను నేను, నీ టైనప్పుడు నువ్వు తిను, తినే మామూలు టైంలో ఇస్తాను, తర్వాత పూజ చేసుకో. అర్థమైందా? ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఎవరి గురించి చెప్పడం లేదమ్మా, అందరి గురించి చెప్తున్నాను నేను. ఒకళ్ళు చేసిన వాళ్ళు నాకు చాలా ఇష్టం, చెప్పింది చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్ కదా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అది కరెక్టే చెప్తున్నారు, అదే ఇక్కడ రాసింది. అదే ఎందుకు నేను చెప్పింది, గురువు చెప్పింది చేయాలి, కానీ అవడో చెప్పింది పెట్టుకుంటే అట. యుక్తాహార టైమింగ్ సాధ్యమైనంత వరకు పెట్టుకోండి. సాధ్యం ఎప్పుడు కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టుకుని ఏదో ఇప్పుడు ఈ క్లాస్ ఎక్కాల్సి తప్పు చేసింది, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆహారం తీటు అవుతుంది. అప్పుడు అది ఆహారం ఉండదు, ప్రసాదం అవుతుంది. అది కూడా ఇంపార్టెంటే. మీరు ఆలోచించుకుంటే ఎంత గొప్పగా ఆహారం ఇప్పుడు మీకు ఇదంతా చెప్తూ ఉంటే, లేట్ అయింది కదా, లేకపోతే ఆ టైంలో తినేసేవారే కదా మీరు. కానీ మీరు ఇది విన్నారు, దేనికైంది అది? అది వెళ్ళి వెళ్ళి ఎవరికైంది? హనుమంతుడికి, నృసింహస్వామి. హరే రామ హరే కృష్ణ వాళ్ళు దాన్ని పట్టుకుంటారు, అంత గొప్ప దేవత అది. తర్వాత చెప్తాను నేను, టైం అయిపోయిందిలే, ఇంకో 5 నిమిషాలు చెప్పి ఆపుతాను దాన్ని. ఈ విషయం అర్థమైంది కదా, యుక్తాహార అర్థానికి అర్థమైందా? యుక్తాహార విహార వెళ్ళి వస్తూ ఉంటారు మీరు, కానీ అది యుక్తమైందే ఉండాలి. అందుచేత క్లాస్కి టైం 1 గంట ఉంది, మీ టైం 5 నిమిషాలే ఉండాలి క్లాస్లో. పిల్లలు చెప్పారు ఏం చేశారు? టీచర్ అలా వెళ్ళగారని పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఓకే, విహారం కదా, క్లాస్కి రావటం కూడా విహారమే పిల్లలు, అందుకే అదే వెళ్ళిపోయారు. అది మనకొద్దు, కానీ అక్కడ రాసింది. కానీ విహారము అనే మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేస్తాం. నాయకుడు, వినాయకుడు. నాయకుడికి ముందు ఏమొచ్చింది? ఏమైంది? అందరూ వాడిని పట్టుకుంటారు, కొట్టుకునేవాడు, గెలిచేవాడు, ఇంకోడు. అందరూ ఎవరి దగ్గరికి వెళ్తారు? వినాయకుడు. తేడా అర్థమైన వినాయకుడు అంటే ఏంటో, అబ్బరికి ఏది కరెక్ట్గా చేయాలనుకున్నా చేయగలిగే శక్తి నాయకుడు కాదు, వినాయకుడు. అర్థమైంది కదా? అంతేత ఇక్కడ ఏమంటున్నాడు? విహారం. ఆహారం అంటే తిండి అర్థం ఉంది, ఇంకో చోట ఇక్కడ కూడా ఉంది, కానీ ఏమవ్వాలది? విహారం అవ్వాలి. ఇప్పుడు వి అంటే అర్థమైందా ఏంటో? జయము విజయము. చాలా తెలియదు రెండిట్లో ఏముందో. అందుకని నాయకుడు ఈజీగా అర్థమవుతుంది. నాయకుడు వినాయకుడు అంటే ఒకే వినాయకుడు, అనేక మంది నాయకుడు సరే. జయం ఎవడో ఒకడు గెలుస్తాడు, విజయం అందరూ గెలుస్తారు, వాడు విజయకుడు అవుతాడు. అది చాలా విషయంగా మీకు అర్థం కాదు. వీళ్ళు వెళ్తారు కదా ఋషులు, అప్పుడు వాళ్ళిద్దరూ ఆపుతారు, జయ విజయలే ఆపుతారు కదా. మీరన్నీ నెగిటివ్ వేగా చెప్పారు, వెయిటింగ్ ఏం చెప్పలేవాళ్ళు. అర్థమవుతుంది అమ్మ కథ? అర్థమవుతుందా? కొంచెం నేర్చుకోండి, నేను చెప్పలేను ఆ స్టోరీ. ఆ కథ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవతలు ఎలా పనిచేస్తారు? విష్ణు దేవతే కదా, దేవత ఇవ్వటమే తప్ప తీసుకెళ్ళండి, చెప్పలేదు ఎవరిని. ఋషులకి చెప్పాడు, మీకు తెలియదురా, మనుషులకి చాలా తెలుసుకునే విధానం ఉంది. నువ్వేదో 7 జన్మలు అంటావు, వీళ్ళు 3 జన్మలో లాగేస్తారు. పీడకు జయ విజయులు గధోపనం ఏం చేయలే, మనుష్యులకే అందరినీ కలిపి లాక్కొచ్చేసాడు. అది అర్థమవుతుందా? కరెక్ట్గా జపం చేయని వాడు వాళ్ళు పారిపోయి వాడిని దేవుడు 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 అంటారు. వినని వాళ్ళని ఎక్కడ పెట్టాడు వాడు? తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు, కొరడాలు పెట్టేవాడు. గుర్తుందా? రావణాసురుడు అదేనా పనిచేసాడు కదా. అర్థమవుతుందా? తప్పేం జరగదండి, వాళ్ళు నేర్చుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము కొట్టాను అన్నందుకు ఇక్కడ తలుపు వేసి మరీ కొట్టాలి ఇప్పుడు, లేకపోతే మీకు కరెక్ట్గా అర్థం అవుతుంది. అదే జరుగుతుంది. అంచేత అది సైంటిఫిక్ యాంగిల్లో వాళ్ళు జయ విజయులు చేశారు అని మనం చదివినా వాళ్ళని ఏమనుకుంటాం మనం? రాక్షసులు అనుకున్నాం. వాళ్ళు కాదు, వాళ్ళు స్పష్టంగా అర్థమవుతుంది కదా. చూశాడు ఎవరిని పట్టుకో, వాడే దేవుడు అని నిలబడి అహంకారం చూపించుకుంటాడా, లేక విష్ణువుని పట్టుకుంటాడా? వాడిని కట్టుకునేవాళ్ళకే తినండి. రావణాసురుడు ఏం చేసేవాడు? నువ్వు రావణాసురుడు దేవుడు 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 అనేవాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళకి చాలా మంచి మంచి పొజిషన్స్ ఇచ్చి చేయని వాళ్ళని జైల్లో పెట్టాడు అనుకుంటున్నావు నువ్వు. మీరందరూ ఇక్కడ కూర్చుంటే జైల్లో ఉన్నట్ట, లేదా ఒక క్లాస్ వినే ఆనందంతో వచ్చారా? మీ దృష్టిలో ఉంటుంది. బయట వాళ్ళకి ఏం చెప్తారు? అదా వాడు వచ్చి కూర్చున్నాడు, మాట కూడా రాదు వాడికి. అయినా మీరు హైదరాబాద్ నుంచో, హైదరాబాద్ అంటే ఇంకోళ్ళు అనుకుంటారు, మీరందరూ వస్తారు కదా. చెప్పింది ఉదాహరణ అర్థమవుతుందా? అంచేత ఇది పాజిటివే, కానీ చూసేవాళ్ళకి బయట వాళ్ళకి ఏం కనిపిస్తుంది? కొట్టాడు అనిపిస్తుంది. అంచేత జై విజయులు ఆ పని చేశారు. అదే ఆలోచించుకోవాలి. అంచేత చాలా ఆధ్యాత్మిక సాధనలు మనుష్యులు డెవలప్ అవటానికి ఏం చెప్పారు అన్నది మీరు చదవాలి తప్ప, ఋషులు వాళ్ళు అలాంటి కథలు ఎవడో కొట్టుకుని చెప్పారు అంటే అది రాజు రాసుకుంటారా? కొట్టేవాళ్ళు కొడుతూ ఉంటారు కదా. కానీ వాళ్ళు జయ విజయులు కనుక విన్నారు. అర్థమైందా కదా? దేని గురించి చెప్పాను? విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. మీరు చేసే పని ఎప్పుడు కూడా ఎందుకు చేశారో తెలుసుకుని ఆ పని చెయ్యాలి. మా అంతట మీకు ఏదో కోరిక వచ్చింది, ఇప్పుడు సిగరెట్ తాగాలనిపించింది, సిగరెట్ తాగేస్తారు, ఏ సినిమా గడుపుతాను, వెళ్ళొద్దు అన్నానా ఎప్పుడైనా? నేనే రోజు వింటాను కదా, ఎన్ని సినిమాలు చూసింటాను నేను. ఇప్పుడు నేను చెప్తూ ఉంటే వీళ్ళకే గందరగోళం అయింది, ఎన్ని సినిమాలు ఎలా చెప్తున్నాడు. నేను చూస్తే అలా చూశాను. ఇప్పుడు చూసి అంతా ఇప్పుడు కర్మకి చెప్తాను. ఇవాళ నేను పెట్టేది అమ్మా, లేకపోతే అప్పటికే ఆ కర్మ మీకు అర్థం కాదు. అర్థమైంది కదమ్మా? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. నువ్వు ఏం చేస్తున్నా అని, చేస్తా అంటే ఆఫీస్కి వెళ్ళారు వచ్చారు అది వరకే, కానీ అది కరెక్ట్గా చేశారా? ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేస్తున్నారా లేకపోతే లేదా? మీకు ఎప్పుడు తెలుసా, కంపెనీ వాళ్ళ ఓనరు మీకంటే చాలా ఎక్కువ వర్క్ చేస్తాడు. క్లర్క్ వాళ్ళు వాళ్ళు ఎంత పని చేస్తారో దానికంటే చాలా ఎక్కువ చేస్తాడు. కానీ వాళ్ళకి ఏం రాదు, లాభం వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఆ జీవితం అర్థం చేసుకోండి. దేని గురించి చెప్పాను, ఇది యుక్త చేస్తే కర్మసు. కానీ అది సరిపోదురా, ఇంకా నేను ఈ రెండు మూడు రోజుల్లో దాని గురించి చెప్తాను. నేను యుక్త స్వప్నావబోధస్య, మీరు చూసేటటువంటి కళ గోడ యుక్తమైనది అవ్వాలి. మీకు తెలియాలి, మీరు కంట్రోల్ చేయాలి దాన్ని. కళ్ళు వచ్చిందండి కుదరదు, అప్పుడు స్పీడప్ అవుతుంది. అంత చేస్తే అంటే చాలా ముఖ్యం ఏంటంటే, ఇదంతా కరెక్ట్ చేసినా స్వప్నాలు మీకు అర్థం కాకపోతే యోగం రాదు. శ్లోకం అర్థమైంది కదా? యుక్త స్వప్నస్య బోధస్య యోగో భవతి దుఃఖః. ఇది చాలా ఇంపార్టెంట్. నన్ను చాలామంది అడుగుతారు డ్రీమ్స్ నాకు చూపించండి అని. ఇదే నాకు అర్థమైంది చెప్తాను, అది కరెక్టే చెప్తాను నాకు అర్థమైనంత వరకు. కానీ మీకు అర్థమైనంత నాకు ఎప్పుడూ అర్థం కాదు. మీ కళ మీదే. ఉదాహరణకి ఏరోప్లేన్కి వెళ్తున్నాము కళ, కానీ విమానము అంటే చాలా గొప్ప అయిన వాడికి అది కనిపిస్తే అర్థం ఏంటి? భయపడతాడు అవునా? కానీ ఒకరికి ఫారెన్ వెళ్ళిపోవాలి, ఎవడు తీసుకెళ్ళటం లేదు అనిపించినప్పుడు ఆ కళ వస్తే ఇష్టమా? అమ్మాయి కళ్ళలో అయినా వెళ్ళానురా, అమ్మో ఇవాళ వెళ్ళానురా అని చెప్పే స్వప్నాలు మీరు పట్టుకోవాలి. ఈ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆహారము విహారము చేష్ట విహారము స్వప్న నాలుగునే. ఆహారము ఆ విహారము చేష్ట స్వప్న ఈ మూడు మనసులో గుర్తుంచుకోండి ఎప్పుడు. సరేనా? క్లియర్? అంతే. ఇది దేని గురించి చెప్తున్నాను? ప్రయోగశాల మన శరీరం గురించి ఇదంతా చెప్తున్నాను. మన మనస్సు మన శరీరంలో ఉంది, కామము కోరికలు మన చేతుల్లో ఉంది, శరీరం ఖచ్చితంగా ఉంది. దీన్ని మీరు ప్రతి అరగంట ఆసన ప్రాణాయామాలు చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఎందుకు అవుతాయి? మనలో ఉన్నటువంటి ఆ శక్తి ఇప్పుడున్న డాక్టర్లు పట్టుకోలేకపోతుంది, ఎక్కడో లోపల ఉండేది. దాన్ని దాంట్లో ఉండేటటువంటి ఆ మూడు అగ్నిలు హవ్యవాహ కవ్యవాహ ఈ మధ్య ఏంటి మీకు అర్థమైందా? మీకు అర్థమవుతే ఓకే. ఈ మూడు